లలితా సహస్రనామము శ్రీ విద్య దీక్షల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సంవత్సరం పూర్తయ్యే లోపల నా కోరిక ఏంటి అంటే, హైదరాబాద్లో ఉన్నటువంటి సాయి దేవాలయాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సాయి దేవాలయాలు, ఈ తత్వాన్ని అవగాహన చేసుకోవాలి. ఇంకొకటి, మనకి ఏమి అర్థం అవ్వాలి, మానవ జాతి సాయి తత్వము చేత పరిపాలింపబడాలి, లలితా తత్వము చేత పరిపాలింపబడాలి. నా విష్ణు పృథ్వీపతే అని ఒక ఆర్యోక్తి ఉన్నది. అంటే ఎవడైనా పృథ్వీపతి అవ్వాలి అంటే, మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ అవ్వాలి అంటే, ఖచ్చితంగా అతనిలో విష్ణువు యొక్క అంశం ఉండాలి. నేను కోరుకునేది ఏంటి అంటే, విష్ణువు యొక్క అంశ కాదు, విష్ణువు యొక్క వైస్రాయ్గా, విష్ణు యొక్క ఏజెంట్గా ఈ చీఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్లు పరిపాలించాలి దేశాన్ని. అది మంత్రశక్తితో సంభవం అవుతుంది. పూర్వకాలంలో రఘువంశానికి వశిష్ఠులు కులగురువుగా ఉండేవాడు. వశిష్ఠుడు అంటే విశిష్టమైనటువంటి తపస్సాధన చేసినటువంటి వాడు. వేదాలలో వశిష్ఠుడు అనేటటువంటి వ్యక్తికి 1,25,00,000 గాయత్రీ మంత్ర జపాన్ని చేసినటువంటి వ్యక్తి అని అర్థం. వాళ్ళు రాజుకి ఏం చేయాలో చెప్పేవాళ్ళు. అంతే తప్ప, నిన్న టీవీలో మీరు చూశారా, రాజుకి ప్లీనరీ సెషన్స్కి వచ్చిన వాళ్ళు ఎవరికి ఏ పోస్ట్ ఇవ్వాలో చెప్తున్నారు. చూశారు లేదు మీరు? ఇందుకు నేను చెప్తున్నాను, క్రిటిసైజ్ చేయటానికి చెప్పటం లే, మనం ఆ స్థితిలో ఉన్నాం. మనం కాదు చెప్పవలసింది, రాజు మనకి చెప్పాలి ఏం చెయ్యాలి అని. అంటే ఏంటి, ఆ సత్తా ఉన్నటువంటి రాజు రావాలి. రామరాజ్యం అంటే అర్థం అది. రాముడికి డెమోక్రసీలో లాగా అందరం ఓటు వేసి మీరు ఈ పని చేయండి అని చెప్తే ఇంకా రామరాజ్యం అవుతుంది. అది అదేం రాజ్యం అవుతుంది, మానవ రాజ్యం అవుతుంది. ఈ సంవత్సరం ఎండింగ్ లోపల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సాయి దేవాలయాలన్నీ కూడా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి యొక్క ఆధ్వర్యంలోకి మనం ఇచ్చేయగలగాలి. భావం అర్థమవుతోందా? లెట్ హిమ్ కమ్. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం మధర్మస్య తదాత్మానం సుజామ్య. ఎప్పుడు ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తాయో అప్పుడప్పుడు ఆయన దిగటానికి రెడీగా ఉన్నాడు. సాయి దేవాలయాలు దానికి సాక్ష్యం. ఎందుకు, సాయి చరిత్రలో ఒక విషయం మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సాయి యొక్క విగ్రహం కానీ, సాయి యొక్క ఫోటో కానీ సాయియే. మీరు దాని ఫోటోను లేకపోతే విగ్రహము అని అనుకోకండి అని అనేక సార్లు ఆయన నిరూపణ చేశాడు. మన మానసిక స్థితి ఎంతగా దిగజారింది అంటే మళ్ళీ మళ్ళీ నిరూపణ కోరుతాం. ఓ సైంటిస్ట్ ఎక్కడో రష్యాలో ఒక సత్యాన్ని ప్రతిపాదిస్తే మొత్తం సైంటిఫిక్ కమ్యూనిటీ ఏం చేస్తుంది అంటే దాన్ని ఒప్పేసుకుంటుంది. మళ్ళీ దాన్ని వాళ్ళు ప్రయోగం చేసి టైం వేస్ట్ చేసుకోరు వాళ్ళు, లేకపోతే సైన్స్ డెవలప్ అవ్వదు. ప్రతివాడు అదే విధంగా ప్రయోగాలు చేసుకుంటూ పోతూ ఉంటే ఇంకా సైన్స్ డెవలప్ ఏమవుతుంది? ఒకసారి తన శరీరంగా ఉన్నప్పుడు సాయి నా విగ్రహానికి నా ఫోటోకి తేడా లేదు అని నిరూపించాక మీరు ఆ భావనతో దాన్ని చూడగలగాలి. అంతే తప్ప మళ్ళా నాకు నిరూపణ సాయి అంటే మీకు అర్థమవుతుందా మనం ఎంత తప్పు చేస్తున్నాం? ఎన్నిసార్లు నిరూపించాలి ఆయన సైంటిస్ట్ని? ఒకసారి అతను నిరూపించాక అతనికి ఎప్పుడో నోబెల్ ప్రైజ్ ఇస్తారు. నోబెల్ ప్రైజ్ ఇస్తున్నప్పుడు మళ్ళీ నిరూపించమని అడగరు. ఆ సంవత్సరంలో ఆయన దీన్ని మానవ జాతికి ఉపయోగపడేటట్టు నిరూపించాడు కనుక ఆయన నిరూపించినది మానవ జాతికి చాలా ఉపయోగపడుతోంది కనుక ఓ 10 సంవత్సరాలకో 20 సంవత్సరాల తర్వాత నోబెల్ ప్రైజ్ ఇవ్వబడుతుంది. కానీ నోబెల్ ప్రైజ్ ఇచ్చినప్పుడు ఎవ్వడు కూడా మళ్ళీ నిరూపించు అని అడగడు. అప్పుడు చేశాడు కనుక ఇప్పుడు నోబెల్ ప్రైజ్ ఇస్తారు. అర్థమవుతుందా? మరి సాయి అది నిరూపణ చేసిన తర్వాత నా ఫోటో నేను ఒకటే, నా విగ్రహము నేను ఒకటే, మరి ఇంకా మీరు ఆ భావన పెట్టుకోగలగాలి. అది చాలా అవసరం. సాయి చరిత్ర మీరు ఆ దృష్టికోణంతో చదవండి. ఒకసారి ఆ సాయి చరిత్ర ఇవ్వండి. సాయి లీల అమృతం ఒక్కసారి నేను చెప్తాను అని చెప్పాను కదా, దాని మీద మీరు నోట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. పేజీ నెంబర్ రోమన్ లిపిలో ఉన్న 8, శ్రీ సాయిని ఎందుకు ఎలా సేవించాలి, శ్రీ సాయిని ఎందుకు ఎలా సేవించాలి, ఎందుకు అనే దాని కింద రాసుకోండి. ఈ మొత్తము విశాల విశ్వాన్ని ఆ లలితా శక్తియే, ఆ లలితా పరాభట్టారికయే నడుపుతున్నది. ఉపోద్ఘాతం అమ్మా, ఉపోద్ఘాతంలో రోమన్ అంకెలు 8వ పేజీ ఇనీషియల్ మొదటి పేజీల్లోనే, అంటే సాయి అష్టోత్తర శతనామావళి అయిపోగానే కృతజ్ఞత అనుంది. కృతజ్ఞత అని అయిపోగానే శ్రీ సాయిని ఎందుకు ఎలా సేవించాలి. ఇందులో ఆయన చెప్పింది ఏంటి అంటే, మీరు అవగాహన చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఏ విధంగా మొత్తము ప్రపంచం ఆబ్రహ్మ కీటజలని వర్ణాశ్రమ విధాయిని ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి అనే ఏ లలితా శక్తి అయితే ఈ సంపూర్ణ సృష్టిని నడిపిస్తున్నదో ఆ శక్తియే సాయి. అందుకు సేవించాలి. ఎందుకు సేవించాలి అంటే ఈ మొత్తం సృష్టిని నడిపిస్తున్నటువంటి శక్తిని మనం లలిత అనొచ్చు, సాయి అనొచ్చు, లేదు గురుశక్తి అని కూడా అనొచ్చు. పేర్ల యొక్క తేడాయే తప్ప భావములో తేడా లేదు. ఎందుకు అంటే అర్థమైంది కదా. ఎలా సేవించాలి? అందులో ఇచ్చినటువంటి 1, 2, 3, 4, 5, 6 చాప్టర్స్ ఉన్నాయి. చూసుకున్నారా? ఈ 6 మీరు మీ శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలతో అనుసంధానం చేసుకోవాలి. అంచేత ఎలా సేవించాలి అంటే ఏం చెప్పాలి? షట్చక్రములతో అనుసంధానము. నేను చెప్తున్నది మీకు కొంచెం గజిబిజిగా ఉన్నా, ఈ సంవత్సరం అంతం అయ్యే లోపల మీరు కొంచెం శ్రద్ధతో భక్తిగా చెప్పినట్టు చేసుకుంటే ఖచ్చితంగా మీరు 12వ దీక్షలోకో 16వ దీక్షలోకో వెళ్ళిపోతారు. దీక్షలలో షట్చక్రాలు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి. అక్కడ అర్థమైందా ఇప్పుడు నేను చెప్పింది? ఎందుకు సేవించాలి? సృష్టిని శాసించే శక్తి కనుక. ఎలా సేవించాలి? ఆ శక్తిని మన షట్చక్రాలతో సంబంధం పెట్టుకోవాలి. నెక్స్ట్ హెడింగ్ చూడండి, అధ్యాయము 1, శ్రీ సాయిబాబా జీవితం. క్లియర్ ఉంది? శ్రీ సాయిబాబా జీవితం. ఇది 7 సబ్ హెడింగ్స్ లో ఉన్నాయి. 1వ పేజీ నుంచి 17వ పేజీ వరకు ఎన్ని సబ్ హెడింగ్స్ ఉన్నాయో చూసారా మీరు? 7 సబ్ హెడింగ్స్ ఉన్నాయి. ఇవి సూర్యుడి యొక్క 7 కిరణాలకి ప్రతీకలు. సూర్యుడి యొక్క 7 కిరణాలకి ప్రతీకలు. మళ్ళీ సూర్య వంశము యొక్క సామ్రాజ్యము మనము ఈ సంవత్సరం అంతములో షిర్డీ సాయి దేవాలయాల ద్వారా స్థాపించబోతున్నాం. రఘువంశంలో ఆరాధ్య దైవం ఎవరు? సూర్యుడు. సూర్యుడి యొక్క 7 కిరణాలు సాయి జీవితంలో ఎలా ఉన్నాయో ఈ మొదటి అధ్యాయం చెప్తుంది. ఆ దృష్టికోణంతో చదవండి. ఒకసారిలో అర్థమైపోదు. ఇది మీకు అర్థమవుతుంది ఆ విషయం ఎంత గొప్పదో. కేవలము ఆంధ్రప్రదేశ్ కాదు, మొత్తము విశ్వాన్ని మనము సాయి యొక్క చేతిలో పెట్టబోతున్నాం. మన సామర్థ్యం వల్ల కాదు, సాయి యొక్క కోరికది. ఎందుకు అది సాయి యొక్క కోరికని మీకు అర్థమవుతుంది? సాయి దేవాలయాలు పెరుగుతున్నాయి. సాయి దేవాలయాలు ఎందువల్ల పెరుగుతున్నాయి? మనం కోరుకోవటం వల్ల పెరగటంలే, సాయి కోరుకుంటున్నాడు కనుక పెరుగుతున్నాయి. అంటే సాయి దేవాలయాలు ఉన్న చోటల్లా ఎవరున్నారు? సాయియే ఉన్నాడు అని సాయియే అనేక సార్లు నిరూపించాడు కనుక. మిమ్మల్ని నేను ఇక్కడ చదువుకోండి అని చెప్తాను. సిద్ధి సాయి స్వయంగా ఉన్న చోట మానేసి నేను ఇంట్లో చదువుకుంటాను. నేనేం చెప్పేదమ్మా, ఇంట్లో చదువుకుంటే వద్దాం కదా? ఖచ్చితంగా ఇంట్లో చదువుకోండి, మానేయటం కంటే బెటర్ కదా. అసలు మేము చదువుకోము అంటాం కంటే అది బెటరు. కానీ మీకు సాయి మీద ఏం నమ్మకం ఉన్నట్టు? ఆయన ఏమన్నాడు? నేను, నా ఫోటో, నా విగ్రహం ఎక్కడ ఉంటుందో అక్కడ నేనున్నాను. అంటే సాయి ఉన్న చోటకి రాకుండా నేను నా ఇంట్లోనే చదువుకుంటాను, మీ ఇష్టం. కానీ మీలో కొంతమంది అయినా, వీలోతే ఇతరుల్ని కూడా సాయి దేవాలయంలో ప్రతిరోజు వచ్చి ఒకే టైంకి పారాయణ చేసుకోండి. ఒకే టైంకి మేము ఎలా చేసుకుంటాము పారాయణ మాస్టారు? పొద్దున్నే రండి, 4 గంటలకు రండి. సాయి దగ్గరికి 4 గంటలకు వెళ్ళలేరా మీరు? లేకపోతే అర్ధరాత్రి 12 గంటలకు రండి. మాకు వీలు పడదు మాస్టారు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, వీలు పడదు అనేటటువంటి మాటలో మీకు సాయి మీద ఎంత ప్రేమ ఉన్నదో తెలిసిపోతుంది. నేను చేయగలిగేది ఏమీ లేదు. అంచేత ఆ స్పిరిట్ తెచ్చుకోండి. ఆ పురుషార్థము లేకపోతే ఏం జరుగుతుందమ్మా? ఎవరిళ్ళలో వాళ్ళు కూర్చుంటే ఏమవుతుంది? ఇవి ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉంటాం. కానీ ఆ సాయి యొక్క ప్రేరణతో నేను మాత్రం ఒక నిర్ణయానికి వచ్చాను. ఖచ్చితంగా నేను సాయి యొక్క లలిత విశ్వాన్ని పరిపాలించే శక్తిని మానవ జాతికి పరిచయం చేస్తాను. మొదట్లో ఎవరు వినకపోతే నేను ఏం చేసేవాడినో తెలుసా? ఇంటి డాబా మీద కూర్చుని ఒక్కడిని కూర్చుని చెప్పుకుంటూ ఉండేవాడిని. ఎవరికి చెప్తున్నావు అంటే గాలికి చెప్తున్నావు అనేవాడిని. మరి ఆ గాలికి చెప్పినటువంటి మాటను మీ చెవుల్లోకి దూరి మీరందరూ వచ్చారేమో. గాలి చెప్పింది కాదు కదా, అది భావం అర్థమవుతుందా? అంచేత మొదటిది సాయిని ఎందుకు సేవించాలి? ప్రపంచాన్ని శాసించే శక్తి కనుక. ఎలా సేవించాలి? మన షట్చక్రాల గురించి తెలుసుకుని, అది ముందు చెప్పాను నేను ఉపోద్ఘాతంలో. మొదటి అధ్యాయం ఏం చెప్తోంది? సాయి యొక్క సూర్యకిరణాల శక్తిని చెప్తోంది. అది 7 వర్గాలలో ఉంది. దాని తర్వాత సాయిబాబా జీవితము 2. ఈ సాయిబాబా జీవితంలో ఓ విచిత్రమైనటువంటి లీలలు జరుగుతూ ఉంటాయి. ఈ విచిత్రమైనటువంటి లీలలలో మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే, మీ జీవితంలో కూడా అలాంటి సంఘటనలు జరిగాయి, గ్యారెంటీ అది. అలాంటి సంఘటనలు జరిగి ఉండకపోతే మీరు సాయి జీవిత చరిత్ర చదవరు. అంచేత సాయిబాబా జీవితము అధ్యాయము 2లో మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, సరిగ్గా పేరు మార్పు తప్ప మీ జీవితంలో కూడా అలాంటి సంఘటనలు జరిగి ఉంటాయి, గమనించుకోండి. అధ్యాయం 3, శ్రీ సాయి పిలుపు. ఈ పిలుపును అర్థం చేసుకోండి. పిలుపుని మనం చాలాసార్లు మర్చిపోతాం. ఆయన పిలుస్తూ ఉంటాడు, వింటాం, మర్చిపోతూ ఉంటాం, వస్తాం. సాయి ఏం చెప్తాడు అంటే, మీ కోరికల రూపంతో నేనే మిమ్మల్ని నా దగ్గరికి పిలుస్తున్నాను. మరి సాయి దగ్గరికి వెళ్ళాక మన కోరికలు తీరాక మనం ఏం చేయాలి? కృతజ్ఞత చూపించుకోవాలి కదా. ఆ కృతజ్ఞత ఎలా చూపించుకుంటాం? నాకు టైం లేదండి, నాకు వీలు లేదండి అలా ఎలా చూపించుకోవాలి? ఆ సాయి పిలుపు మీ దగ్గరికి ఎలా వచ్చిందో, అనేక మంది దగ్గరికి ఆ సాయి పిలుపుని తీసుకు వెళ్ళే బాధ్యత మీది. ఒకటి మంచిది అని తెలిసాక దాన్ని మీరు 10 మందికి చెప్పలేదనుకోండి, మీరు స్వార్థపరులే. స్వార్థపరులకి ఆధ్యాత్మిక జీవిత విధానంలో మనుగడ లేదు. అంచేత మీకు నచ్చింది, మీకు అవగాహన అయింది. సూల్కర్ అని ఒక వ్యక్తి ఉంటాడు సాయిబాబా దగ్గర. పేరు విన్నారా సాయి చరిత్రలో? ఒక వ్యక్తి స్టేషన్ దగ్గర సాయిబాబా గురించి, ఆయన ముస్లిము, ఆయన ఏంటి, ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు అని చెప్తాడు ఒకడు. ఆ మాటలు ఈ వ్యక్తి వింటాడు సూల్కర్. ఇంతవరకు వచ్చావు కదా, తిరిగి వెళ్ళిపోవటం ఎందుకు? ఇంకో 2 అడుగులు వేయి, చూడు నువ్వు స్వయంగా బాబాని. నువ్వు చూశాక నిర్ణయించుకో. అంటే ఏం చేశాడు అతను? సాయి దగ్గర నుంచి సాయి పిలుపు అందుకుని సిరిది గ్రామము పొలి మేరల వరకు వచ్చినటువంటి వ్యక్తి, ఎవడో చెప్పిన మాట విని సాయిని దర్శించకుండా వెళ్ళిపోతూ ఉంటే ఏం చేశాడు? దర్శించేటట్టు చేశాడు. ఏంటక్కడ సూల్కర్ యొక్క విశిష్టత? నువ్వు సిరిది పులిమేళ్ళకు వచ్చావు అంటేనే అర్థము సాయి నిన్ను పిలిచాడు అని. ఎవడో చెప్పిన మాట విని వెళ్ళిపోతున్నావు అంటే అర్థం ఏంటంటే, నీ కర్మ పరిపాకము ఇంకా కాలేదు, ఊగిసలాడుతున్నావు అన్నమాట. ఆ ఊగిసలాడుతున్నప్పుడు సాయి గురించి అవగాహన ఉన్న మనము ఒక్క మాట పడేస్తే అటు వెళ్ళేవాడు ఏమవుతాడు? ఇటు వచ్చేస్తాడు. అది మన బాధ్యత కాదా? అంతేత అక్కడ సాయి పిలుపుని వివరించండి అని బ్రాకెట్స్లో రాసుకోండి. మీరు అర్థం చేసుకోండి, ఇతరులకి చెప్పండి సాయి పిలుపు ఎలా వస్తుందో. అధ్యాయం 4, సాయి పిలుపు 3వ అధ్యాయం, బ్రాకెట్స్లో ఏం రాసుకోవాలంటే మీరు వివరించండి, మీ జీవితంలో ఎలా జరిగిందో తెలుసుకోండి, ఇతరులకి వివరించండి. అప్పుడు ఈ పుస్తకం మీకు లాభం. వృత్తిపారాయణ ఇన్నాళ్ళు చేశారు కనుక ఈ జ్ఞానము సాయి ద్వారా మనకి అందుతోంది. 4వ అధ్యాయం, భక్త సులభుడు. ఇంకా దాని గురించి నేనేం చెప్పక్కర్లేదు కదా. సాయి ఎలాగ భక్త సులభుడో అర్థం చేసుకోండి. ఆ సంఘటనలు మీకు ధైర్యం ఇవ్వాలి. నేను కొలుస్తున్నాను బాబాని, బాబా నాకు తన ఆశీస్సులు అందజేస్తాడా అందజేయడా అనే అనుమానం వద్దు. ఇందువల్ల అంటే ఆయన భక్త సులభుడు కనుక అన్నది భావన అర్థం చేసుకోండి. 5వ అధ్యాయం, సర్వజ్ఞుడు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మనకి మనకున్నటువంటి లోపాలు, మనకున్నటువంటి భావాలు భగవంతుడి మీద మనం తోస్తాం. మనం ఒకటి మర్చిపోతాం, భగవంతుడు సర్వజ్ఞుడు అని. అంచేత నువ్వు ఇలాంటి సాధన చెయ్యబోతున్నావు అన్నది ముందే ఆయనకి తెలుసు. అంచేత ఏమిటి, ఎందుకు చెప్తున్నాను, ఈ సర్వజ్ఞుడు అనే అధ్యాయంలో మీకు బాధలు ఉన్నా, ఆ బాధలు తీరటం లేదు అని అనిపించినా, మీకు లోపల బాధ ఉండవచ్చు, బాధపడుతున్న వాడికి బాధ ఉంటుంది, బాధ లేకుండా ఎందుకు ఉంటుంది. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, బాబా సర్వజ్ఞుడు కనుక నా బాధ నేను చెప్పకముందే ఆయనకి తెలుసు. అది మీకు ధైర్యం ఇస్తుంది. అదొక విగ్రహంలా చూడకండి. అందుకే నేను ప్రతిరోజు మీరు ఇక్కడికి వచ్చి పారాయణం చేసుకోండి, ఇంటి దగ్గర చేసుకుంటాను అనేటటువంటి దాని నుంచి బయటపడండి. మనం భ్రష్టు పట్టించాం భారత జాతిని ఇంటి దగ్గర సాధనలు చేసుకుంటూ. ఇంటి దగ్గర ఏం చేస్తారు, మీకు ఏం వచ్చాను సాధనలు? పిల్లవాడిని విద్యాలయానికి పంపిస్తాం, ఇంటి దగ్గర మనం పాఠం చెప్పలేమా? ఎందుకు పంపిస్తాం విద్యాలయానికి? ఒకే క్లాసులో ఒక సమూహం ఉంటుంది, 7వ క్లాస్ చదివేవాళ్ళు ఒక సమూహం ఉంటుంది. దాంట్లో కొన్ని సెక్షన్స్ ఉంటాయి, 7th క్లాస్ ఏ సెక్షన్, 7th క్లాస్ సి సెక్షన్, అవునా? అంటే విద్యాలయంలో ఏం జరుగుతుంది, ఒకే విషయాన్ని చదివే సమూహము ఉన్నది. అందువల్ల అక్కడికి వెళ్ళి విద్య నేర్చుకుంటాం. దేవాలయాలలో సాయి పారాయణ చేసే సమూహం ఉంటే తప్ప మీ జీవితాలలోకి సాయి రాడు. మీరు అది అర్థం చేసుకోండి. భక్త సులభుడే రైతే ఇన్నాళ్ళు మీకు ఆదుకుంటున్నాడు. ఆ సర్వజ్ఞుడే ఇప్పుడు ఏం చెప్తున్నాడు, కాస్త మీరు బయటపడండి మీ స్వార్థము నుంచి. మీరు ఇళ్లల్లో చేసుకునేటటువంటి సాధన దేవాలయాల్లో చేసుకుంటే మీకు మాత్రమే కాక అనేక మందికి లాభం అవుతుంది. ఇప్పుడు నేను ఇదే ఇంట్లో కూర్చొని చెప్పాను అనుకోండి, ఎంతమందికి తెలుస్తుంది? ఇక్కడ మరి ఎక్కడ చెప్పాలి నేను? అదే మీకు వర్తిస్తుంది. అంటే కొంచెం స్వార్థం వదిలి, బద్ధకం వదిలి, మీరు సాయి పారాయణ ఎప్పుడు చేసినా కూడా సాయి టెంపుల్లోనే చేసుకోండి. నేను ఈ శంబళ సంపర్క కేంద్రం వాళ్ళని ఒక చిన్న కోరిక కోరాను, 1000 మంది కలిసి ఒక కళ్యాణ మండపం తీసుకుని ఒక సప్తాహ పారాయణ అక్కడ చెయ్యండి. ఇలాంటి చోట 1000 మంది పడితే ఇక్కడే 1000 మంది కలిసి సప్తాహ పారాయణ చేయండి. 1000 పారాయణలు ఒక వారంలో అయిపోతాయి 1000 మంది కలిస్తే. కానీ లాభం ఏంటో తెలుసా? నా ఇంట్లో ఒక కొవ్వొత్తి వెలిగించుకున్నా, మీ ఇంట్లో ఒక కొవ్వొత్తి వెలిగించుకున్నారు, 1000 మంది ఇళ్లలో 1000 కొవ్వొత్తులు వెలిగించుకున్నారు. ఎవరి ఇళ్లలో వాళ్ళు. ఒక కొడుకు ఎంత వెలుతురు వస్తుంది? ఒక కొవ్వొత్తి వెలుతురు మాత్రమే వస్తుంది. కానీ ఇక్కడ 1000 కొవ్వొత్తులు వాళ్ళందరూ తీసుకొచ్చి వెలిగించారు అనుకోండి, ఒక్కొక్కడే 1000 మంది ఒక్కొక్క కొవ్వొత్తి వెలిగించాడు. అంచేత ఒక్క కొవ్వొత్తి వెలుతురు ఒకడికే వస్తుందా, అందరికీ వస్తుందా? అర్థమవుతుందా భావన? అంచేత ఇక్కడ మీరు సప్తాహ పారాయణ చేసుకుంటే మీ దృష్టిలో ఒక వారంలో ఒక పారాయణ అవ్వచ్చు. కానీ 20 మంది చేసుకున్నారనుకోండి ఏమవుతుంది, 20 పారాయణల లాభము అందరికీ వస్తుంది. వెలుతురు కనుక గురువు అంధకారాన్ని పోగొట్టేవాడు కనుక, జ్యోతి స్వరూపుడు కనుక, స్కూల్స్ కాలేజెస్లో విద్య రావటానికి కారణం అది. 1000 మంది కలిసి ఒకే విషయం చదువుతారు. అర్థమవుతుంది కదా? అది ఆ సర్వజ్ఞుడు అనేటటువంటి దాంట్లో మీరు బ్రాకెట్స్లో ఏం రాసుకోవాలి అంటే, సామూహిక సాధన కలిసి చెయ్యండి. ఆరో అధ్యాయము టైటిలే చెప్తోంది మీకు, సకల దేవతా స్వరూపము. ఏ విధంగా అయితే లలితాదేవి యొక్క దర్బారులో అనేక మంది దేవీ దేవతలు వచ్చి, ఆ అనేక మంది దేవీ దేవతలు లలితాదేవికి తన నివాళులు అర్పించారు, అలాగే సాయికి అన్ని దేవీ దేవతలు కూడా తమ నివాళులు అర్పిస్తారు. అంచేత మీరు ఏ దేవత యొక్క భక్తులైనప్పటికీ సాయి యొక్క చరిత్ర పారాయణ మీకు ఆ దేవతా దర్శనానికి ఉపయోగపడుతుంది. వినాయకుడు భక్తులకి వినాయకుడి స్వరూపంలో ఆయన దర్శనం ఇచ్చాడు, రామభక్తులకి రాముడి స్వరూపంలో దర్శనం ఇచ్చాడు. మీరు ఏ రూపంలో కలవబోతున్నారు ఆయన్ని? లలితా రూపంలో కలవబోతున్నాడు. ఆ రూపంలో కూడా మీకు ఆయన దర్శనం ఇస్తాడు. 7వ అధ్యాయం సకల సాధు స్వరూపము. ఇది కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నేను సాయిని కొలుస్తున్నాను కనుక ఇతర ఏ మహాత్ముడిని కూడా నేను గుర్తించను అంటే మీకు స్థాయి యొక్క అవగాహన రాలేదు. అంచేత మీ ఊరికి కానీ, మీరున్న చోటికి కానీ, మీకు దగ్గరగా ఉన్న చోటికి ఏ మహాత్ముడు వచ్చినా వెళ్ళి దర్శనం చేసుకోండి. అంచేత ఆ మహాత్ములందరిలోనూ ఉన్నటువంటిది ఆ స్థాయియే. అర్థమైంది కదా? ఈ 7 అధ్యాయాలు మీరు చదువుకుంటూ మిగతా అధ్యాయాలు ఆ టైటిల్ బట్టి మీరు చదువుకోండి. క్లియర్గా ఉంది కదా? 7 అధ్యాయాల దగ్గరే ఎందుకు ఆపాను అంటే, ఈ 7 అధ్యాయాల గురించి మీరు చేసుకుంటూ ఉంటే క్రమక్రమంగా మీలో సూర్యుడి యొక్క తేజస్సు, 7 కదా సంఖ్య, సూర్యుడి యొక్క 7 కిరణాలకి సంబంధించినటువంటిది, ఆ శక్తి మీలోకి ప్రవేశిస్తుంది. ఒకసారి సూర్యుడి యొక్క శక్తి మీలోకి ప్రవేశిస్తే అన్ని అజ్ఞానాంధకారాలు తొలగిపోతాయి. తర్వాత మిగతా అధ్యాయాలు మీరు ఎలా చదువుకోవాలో మీకే అర్థమవుతుంది. ప్లస్ ఆయన హెడ్డింగ్స్ ఇచ్చాడు, ఆ హెడ్డింగ్స్ బట్టి మీకు అర్థమవుతుంది. అవగాహన అయింది కదా? జై గురుదేవ్. తీసుకున్నాం. ఇది సాయి పారాయణ ఎలా చేయాలో చెప్పాను నేను మీకు. సప్తాహ పారాయణ, ఈ సప్తాహ పారాయణతో పాటు మీరు ఇక్కడే సామూహికంగా లలితా సహస్రనామ స్తోత్రం కూడా చదువుకోండి. పెద్ద ఎక్కువ ఏం టైం పట్టదు. మిగతా 2 సార్లు మీ ఇంట్లో చదువుకోండి. రోజుకి 3 సార్లు చేసుకోమని చెప్పాను కదా. ఒకసారి మాత్రము బాబా గుళ్ళో చేసుకోండి, మిగతాది ఇంట్లో చేసుకోండి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇదంతా కూడా అసలు సాయి యొక్క అవతారం ఎందుకు వచ్చిందో దాని కొరకు మనం సహాయపడటానికి ప్రయత్నం చేస్తున్నాం. మన కోరికలు తీర్చుకోవటానికి కాదు. మన కోరికలు ఎలాగో ఆయన సర్వజ్ఞుడు తీరుస్తాడు, డౌటే లేదు అందులో. కానీ సామూహిక ప్రయత్నము, ఈ లలితా సాధన ఎందుకు అంటే, ఈనాడు దేశకాల పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి, ఎంత అసహ్యకరంగా ఉన్నాయో చూడండి. ఎంపీలు డబ్బు తీసుకుంటూ పట్టుబడితే ఓ ఎక్స్ మినిస్టరు వాడు ఇదంతా మాకు ముందే తెలుసండి, ఇదంతా చాలా సహజము అంటాడు. చూడండి, మనం ఎలాంటి వాళ్ళ చేత పరిపాలించబడుతున్నాము. కానీ మనం ఎవరి చేత పరిపాలించబడాలి? సాయి చేత పరిపాలించబడాలి. కానీ నువ్వు పరిపాలించబడాలి అంటే ఓటు వేయాలి కదా. నువ్వు సాయికి ఓటు వేస్తే కదా ఆయన పరిపాలిస్తాడు. వేయకుండా సర్వజ్ఞుడు కనుక చేస్తాడా? ఖచ్చితంగా చెయ్యడు. ఒక వ్యక్తి వచ్చి, సాయి నా శిష్యుడు అన్నాడు. తెలుసా ఈ లీల? సాయి నా శిష్యుడు అంటే సాయి ఏమన్నాడు? అవును, ఆయన నా గురువు అన్నాడు. గురువు అన్నాక ఏం చేశాడు? ఆ గురువు ఈ శిష్యుడు, ఎవరు శిష్యుడు? సాయి. వాళ్ళిద్దరూ శిరిడి వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత శిరిడి వాసులు ఏడ్చి గోల పెట్టి తెచ్చుకుంటే సాయి దేవాలయాలు ఉన్నాయి. కానీ మనం ఏడ్చి గోల పెడుతున్నామా? సాయి నా జీవితాన్ని నీ చేతిలోకి తీసుకో, నా కుటుంబాన్ని నీ చేతిలోకి తీసుకో, మా స్టేట్ని నీ చేతిలోకి తీసుకో, మా దేశాన్ని నీ చేతిలోకి తీసుకొని అడుగుతే కదా ఆయన చేసేది. అడగకపోతే తీసుకోడమ్మా. అమ్మ కూడా అడగందే పెట్టాడు అని సామెత. మీరు అసలు ఏమీ అడగటం లేదు. దేవాలయాలకు వచ్చి ఖాళీ బ్లైండ్స్ అడగవలసింది ఏంటో కూడా మీకు తెలియటం లేదు. మీ కోరికలు కోరుకోండి, వద్దని లేదు. సాయ్యే చాలాసార్లు చెప్పాడు. అంతే, ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కోరికల పరంపర ఆపకండి. సర్వసమర్థుడైనటువంటి వాడికి, పరమ పరమ కోటీశ్వరుడికి నువ్వు అడిగే కోరిక ఎంత, నవ్వుకుంటాడు ఇదా నువ్వు కోరేదని. కంటిరుస్తాడు. తండ్రిని చాక్లెట్ అడిగితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాయో ఎవడు వాడి మనవడు వచ్చాడు, తాత నాకు చాక్లెట్ ఇయ్యి అంటాడు. అంటే ఆయన ఏమన్నా నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని నన్ను చాక్లెట్ అడగకూడదు అంటాడా? చాలా ఆనందంగా చాక్లెట్ ఇస్తాడు. కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని చాక్లెటా అడిగేది? నాకు స్టేట్ ఇచ్చేవయ్యా అంటే ఇచ్చేస్తాడు. మీకు ఆ సాయి గొప్పతనాన్ని అర్థం చేసుకోండి. ఎందుకు నేను ఇంత తాపత్రయపడి ఈ విషయాన్ని మీకు అర్థం అవటానికి చెప్తున్నాను? అంతకంటే పెద్దగా ఈ 2 రోజుల్లో నేనేం చెప్పలేను మీకు. కానీ అడగండి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యమని 1980లో శరీరాన్ని వదిలేసి విజయదశమి నాడు రెడీగా కూర్చుని ఉన్నాడు. ఎవడు పిలవటున్నా, ఏమైనా పిలిస్తే మా అమ్మాయికి పెళ్ళవుతుందా, నాకు కాలు నొప్పిగా ఉంది, నా చేయి నొప్పిగా ఉంది, ఇది అడిగేవాడే తప్ప. నాయన మాకు ఈ దేశంతో చికాకుచ్చి పడింది, నీ రాజ్యము స్థాపించు, సాయి సామ్రాజ్యం స్థాపించని అడగలేమా, ఇతరుల కోసమైనా అడగలేమా, అంత స్వార్థపరులమా మనం, మీ అందరి కోసం మనం ఒక్కళ్ళం అడగలేమా, ఎవరడిగినా పలుకుతాడు ఆయన, ఇంకా ఆనందిస్తాడేమో అమ్మయ్య ఇన్నాళ్ళకి, కాస్త నా శక్తి తెలుసున్నటువంటి వాళ్ళు, నేను ఎందుకు అవతారం ఎత్తానో అది తెలుసున్నటువంటి వాళ్ళు ఈనాడు నా మధ్యకు వచ్చారు. కొంచెము దేవాలయాల్ని ఉపయోగించుకోండి, కమ్ టు ది టెంపుల్. గురువారం ఒకసారి వస్తామండి, అది కూడా చాలా అర్జెంటుగా కాదమ్మా, రోజు రండి. సాయి లాంటి వాడి యొక్క ఉనికి ఉండి మీరు రోజు రాలేకపోతే కొంచెం దొంగ తీసుకోండి మనస్సుని. పొద్దున్న సాయంత్రం వీలు కాకపోతే మధ్యాహ్నం రండి, ఎప్పుడు అప్పుడు. భావం అర్థమవుతున్న ఈ సంవత్సరం ఎండింగ్ లోపల నా కోరిక ఏంటి అంటే సాయి సామ్రాజ్యము రానున్నది, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అది వచ్చి తీరుతుంది. మీరు ఇష్టపడితే ఆ సామ్రాజ్యంలో మీరు మినిస్టర్స్ అవుతారు. గాంధీ గారి జీవితం ఓ పెద్ద ఉదాహరణ. ఒకే ఒక కుటుంబము గాంధీ గారు స్వాతంత్ర సంగ్రామానికి పులుపు ఇచ్చినప్పుడు కుటుంబ సభ్యులంతా సమర్పణ చేసుకున్నారు. ఈనాడు ఆ కుటుంబమే తెలుసా ఎవరి గురించి చెప్తున్నాను, అర్థమవుతుందా, మొత్తం కుటుంబం సమర్పణ చేసుకుంది. కుటుంబంలో ఒక వ్యక్తి మాత్రమే సమర్పణ చేసుకుంటే ఏమైంది, వాడికి మాత్రమే ఏంటది తామ్రపత్రము, దాని తర్వాత పెన్షన్ ఇవ్వబడుతున్నాయి, కుటుంబంలో అందరికీ ఇవ్వబడుతుండే. కానీ ఏ కుటుంబం అయితే పరిపూర్ణ సమర్పణ చేసుకుందో, ఇట్ ఈజ్ రూలింగ్ దిస్ కంట్రీ, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వేం చేస్తావు. మీరు బ్యానర్స్ చూసారా, సోనియా గాంధీ చెప్పిందే మాకు వేదవాక్కు, ఏంటి కారణం అది, షీ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ. మరి మీరు సాయి ఫ్యామిలీ మెంబర్స్ అవ్వలేరా? అదే విధముగా ఒక గాంధీ పిలుపు విని ఒక కుటుంబము సమర్పణ చేసుకుంటే, దేశాన్ని పరిపాలిస్తూ ఉంటే, సాయి పిలుపు విని దానికి తగినట్టు మీరు జీవిస్తే మీ జీవితాలు ఏమైపోతాయి, మీరు ప్రపంచంలో ఎంత ఉచ్చ స్థాయికి లేస్తారు. ఆచరిస్తే నా మాట విని చాలా బాగా చెప్పారు మాస్టర్, నేనెంత బాగా చెప్తే వెళ్ళాను, కావలసింది ఏంటి, మీలో ఆ పట్టు రావాలి, మీ పిల్లలకి ఆ విషయం నేర్పండి, ఆ సాయి పిలుపు ఎలా పట్టుకోవాలో నేర్పండి. ఒకే ఒక చిన్న పట్టు ఉంది అక్కడ సాయి చరిత్ర పారాయణ, ఇంకేం లేదు అసలు, సింపుల్ సొల్యూషన్. కానీ ఈ దృష్టికోణంతో చేస్తే మీరు తొందరగా ఆ మార్గంలోకి వెళ్ళిపోతారు. దాంతోపాటు అసలు సాయి యొక్క అవతారానికి ఉన్న మూల తత్వము లలితా పరాభట్టారికని పట్టుకున్నారనుకోండి సహస్రనామ స్తోత్రంతో, ఏమో ఏమవుతారు, మీ సాధన ఆయన అనుగ్రహం, మధ్య నేనెవరిని, నేనే చేయగలిగేది లేదు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక విషయం అర్థం చేసుకోండి, ఈ లలితని కానీ ఒక దేవతని కానీ మనం మూడు అంచెలుగా ప్రార్థన చేయటానికి అలవాటు చేసుకోవాలి. మొట్టమొదటిది ఏంటి అంటే భౌతిక రూపము, భౌతిక రూపాన్ని మీకు ఇష్టం అవుతే లలితాదేవి యొక్క రూపము చాలా స్పష్టంగా వర్ణించబడి ఉన్నది, ఆ రూపంతో చేసుకోండి. కళ్ళు మూసుకుని ఆ చంద్రవంక, ఆ ఏమంటారు చెరుకు గడ, పంచతన్మాత్ర సాయిక, క్రోధస్వరూప పాశాఢ్య పాశము, ఇలాగా ఆ అమ్మ రూపాన్ని చూసుకోండి. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, రూపం ఆలోచిస్తే ఏం లాభం మాస్టారు అని నన్ను అడుగుతారు చాలామంది. ఏమొస్తుందండి, మాకేమొస్తుందండి, ఎలా వస్తుందండి, మాలో మార్పు ఎలా వస్తుందండి. అసహ్యం కలిగించే, వెగటు కలిగించే ఒక పదార్థాన్ని మీరు ఊహించుకుంటే మీకు వాంతి వస్తుందా రాదా, వస్తుందా రాదా, ఇది అర్థమైంది కదా. వాంతి అంటే అర్థమైంది మీకు, అసహ్యకరమైనటువంటి పదాలు. మరి అదే లాజిక్ మీద లలితా స్వరూపాన్ని చూస్తే ఏమవుతుంది? లలిత అనుగ్రహం వస్తుంది. ఇంకా ఉదాహరణ కావాల్సిన ఇచ్చుకోండి మీరు, భావం అర్థమైంది కదా. అంతేత ప్రతిరోజు కూడా పడుకునేటప్పుడు లేస్తూనే మీకు ఎప్పుడు వీలవుతే అప్పుడు, అందుకని ఫోటోలు క్యాలెండర్లు అవి పెట్టుకుంటాం. కానీ దేవుడికి తెలియాలి ఎలాంటి క్యాలెండర్లు పెట్టుకుంటున్నామో మనం. అందమైనటువంటి ఆ లలిత ఫోటో మీ టీవీ మీద కానీ దాని మీద కానీ, మీరు టీవీ చూస్తూ మధ్యన అది కనిపిస్తూ ఉంటుంది, దాని వైపు దృష్టి వెళ్ళండి. విశేషమైన సాధనం చేయకలే మీరు, మఠం వేసుకుని కూర్చొని ప్రాణాయామాలు బంధాలు అవంతా ఏం చేయకలే. మీ దృష్టి దాని మీద పడితే చాలు, మీకు ఆ భావం కలగజేసేటటువంటి పరిస్థితి ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. ఇది కాక సాయి స్వరూపాన్ని కూడా మీరు చూసుకోవచ్చు. కానీ సాయి ఎంత గొప్ప వ్యక్తి అంటే, లలిత భావన మన శరీరంలో కలగజేసేటటువంటి ముద్రలో ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన ఎలా కూర్చున్నాడో మీరు చూడండి, ఎడమకాలు కింద ఉంటుంది, కుడికాలు దానిపైన, ఈ వేళ్ళు ఇలా ఉంటాయి. ఆ సాధనా రహస్యాల గురించి నేనేం చెప్పను, కానీ ఆ రూపాన్ని చూస్తే ఆ భావం వచ్చేస్తుంది మీకు. అందువల్ల ఆరతికి వచ్చిన వాళ్ళకి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఆరతి ఇస్తున్నప్పుడు ఏమవుతుంది, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన రూపం మీద మీకు ఆ మెరుపులు పడతాయి కదా. మీకు తెలియదు ఇదంతా జరుగుతోందని, కానీ జరిగిపోతుంది. అందుకని ఖచ్చితంగా ఆరతికి రండి, ఆ రూపం మీ మనస్సులో పడుతుంది, ఆ రూపాన్ని పెట్టుకోండి. లేదు రెండు పక్కపక్కన పెట్టుకోండి, లలిత రూపము సాయి రూపము. కొంచెం మీకు ఆ ప్రేరణ కలుగుతుంది. అంటే మొదటిది నేను చెప్పింది అర్థమైంది కదా, భౌతిక శరీరం యొక్క స్వరూపము అది మీకు ఖచ్చితంగా మీ భావనలో మార్పు కలిగిస్తుంది. ఇది అంతా కాకుండా శంబళ సంపర్క కేంద్రము వారు ఈ సాయి తత్వాన్ని మహాలక్ష్మి సాధనతో కలిపారు. మహాలక్ష్మి సాధన అంటే ఏమిటి, లలితాదేవి యొక్క ఒక రూపమే. కానీ మహాలక్ష్మి సాధన అని ఎందుకు చెప్తున్నాను అంటే, మహాలక్ష్మి అంటే డబ్బు మాత్రమే కాదు, విష్ణువు యొక్క శక్తి. మహాలక్ష్మి అంటే విష్ణువు ఎవరు, పరిపాలకుడు. అంతేత పరిపాలన ఎవరు చేయగలడు, పరిపాలన శక్తి ఉంటే. అంతేత సాయి యొక్క మహాలక్ష్మి తత్వాన్ని మీరు చూసుకోగలిగితే ఈనాటి దేశకాల పరిస్థితులు బాగుపడతాయేమో. అది ఒక సాధన. అంటే రూపం గురించి చెప్తున్నాను, సాయితో పాటు మీరు లలితను కలుపుకోవచ్చు. కాదండి, నేను చూసేటటువంటి ఆ రూపం వల్ల ఈ విశ్వానికే ఒక పరిపాలనా శక్తి వచ్చేటట్టు ఉంటే బాగుంటుంది అంటే ఆ రూపాన్ని పెట్టుకోండి. సాయి మహాలక్ష్మి తెచ్చారమ్మావి ఉన్నాయి కదా, ఇప్పుడే వద్దు, విన్న వాళ్ళకి నేను చెప్పింది గుర్తు ఉండి వాళ్ళు దాని మీద ఏదైనా మనస్సు పెడితే అడిగితే ఇవి ఉదాహరణకి చెప్తున్నానంటే. భౌతిక రూపం అర్థమైంది కదా ఎలా ఉపయోగించుకోవాలి. మీ దృష్టి దాని మీద పడినప్పుడు ఒకసారి ఆ వ్యక్తిని కానీ ఆ అమ్మని కానీ తలుచుకోండి. ఇట్స్ ఓకే అమ్మా, సరేనా. రెండవది ఏంటి అంటే మంత్రము. మొదటిది రూపము, సాయి యొక్క రూపం కానీ లలిత యొక్క రూపం కానీ సాయి మహాలక్ష్మి యొక్క రూపం కానీ, అది మీరు స్పెషల్గా సాధన చేయక్కర్లే, నేను చెప్పింది అర్థమవుతుంది కదా. అది అలా ఉంటుంది ఇంట్లో, అక్కడక్కడ అక్కడక్కడ పెట్టుకోండి. ఒకసారి ఆ దృష్టి పడినప్పుడు ఒక్క సెకండ్ మీ మనసు దాని మీద ఉంచండి, ఇది సాయి రూపం, ఇది లలిత రూపం. పులకించుంది, ఇందాక నేను చెప్పాను కదా అసహ్యకరమైనటువంటి వస్తువు చూస్తే ఎలా మీలోంచి అని వస్తుందో, అలాగే ఎప్పుడైతే మీరు ఆ సాయిని ఆ లలితాన్ని తీసుకు ఒక్కసారి ఆ లాలిత్యం, ఒక్కసారి ఆ సాయి యొక్క కరుణని అనుభవించు, ఒక్క సెకండ్, అంతే. అంతకంటే మీరేం చేయాలి, ఎన్నిసార్లు మీ దృష్టి పడితే అన్నిసార్లు. అది ఒక విశేషమైనటువంటి సాధన. మూడవది ఏంటి అంటే, దీంతో పాటు ఒక మంత్రం మిమ్మల్ని ఎన్నుకోమని చెప్పాను నేను. అది మీ ఇష్టం, ఏ మంత్రం ఎన్నుకుంటారో. ఎందుకంటే అన్ని మంత్రాలు సాయి యొక్క మంత్రాలే, లలితా సహస్రనామంలోని ఏ మంత్రం అయినా మీరు ఎన్నుకోవచ్చు. లేదు పరిపాలనా శక్తి విషయంలో చాలా బాగా ఉండాలి అంటే ఓం సాయి మహాలక్ష్మీనాథాయ నమః అనేటటువంటి మంత్రం మీరు ఎన్నుకోవచ్చు, ఆ రూపాన్ని ఎన్నుకోవచ్చు. ఆ వెనకాతల సాయి స్వరూపం కనిపిస్తుంది మీకు. సాయిలో సకల దేవతా స్వరూపంలో ఈ మహాలక్ష్మిని ఎందుకు పెట్టాను నేను అంటే మీకు అర్థమైంది కదా. పరిపాలనా శక్తి కరెక్ట్గా లేదు ఇప్పుడు. ఆ పరిపాలనా శక్తి ఏదైనా వస్తుందేమో అని అదొకటి. లేదు మీకు నచ్చిన ఏ దేవతనైనా సాయిలో పెట్టుకోవచ్చు. ఇందువల్ల అంటే సాయి సకల దేవతా స్వరూపుడే కాక ఆ దేవతలకు ప్రాణము పోయగలిగేటటువంటి శక్తి సాయికి ఉంది. కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి, దేవతలందరికంటే కూడా చాలా గొప్ప శక్తి సాయి. కొంచెం ఆ దేవతలకి కోపం వస్తే గురువు రక్షించగలడు, గురువు కోపం వస్తే దేవతలు ఏమీ చేయలేరు. ఇంచేత కొంచెం దేవతల్ని గురువు కంటే కింద స్థాయి ఇవ్వటం నేర్చుకోండి. కనీసం అదైనా నేర్చుకుంటే మనం చాలా ఎదిగినట్టే. దేవతలు చూసి భయపడటం కాదు, నా గురువు ఉన్నాడయ్యా నిన్ను వాయి చేస్తాడు. దీపకుడు కథ తెలుసు కదా మీకు. విష్ణువు బ్రహ్మ వాళ్ళందరూ వచ్చి నువ్వు చాలా భక్తుడివి వరం కోరుకో అంటాడు. నా గురువుని అడిగి వస్తాను అంటాడు. దేవతలు స్వయంగా మనం కొంచెం మారండి. ఆ మానసిక స్థితి ఆ సాయి చరిత్ర పారాయణలో వస్తుంది. దేవతల కంటే గురువు గొప్పవాడు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువి. ఆ భావన తెచ్చుకుని జీవించటం నేర్చుకోండి. గురువులందరికీ గురువు సాయి. సాయిని మించిన సద్గురువు లేడు, గుర్తుంచుకోండి. తర్వాత ఎప్పుడైనా మనం అవకాశం వస్తే, చాలాసార్లు మీ వెంట పడతానని నేను చెప్పాను కదా మిమ్మల్ని, ఈ మూడు క్లాసులతో నేనే వదలను. ఇది వచ్చిన ఏంటంటే కాస్త ఈసారి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మీకు ఆ గురుస్వరూపము భారతదేశంలో ఎలా ప్రముఖ పాత్ర వహించిందో, ప్రతి చోట కూడా ఆ గురువుకి సమర్పణ చేసుకున్నటువంటి ఆ స్థాయి శృతి స్థాయి జీవితంలో మనకి ఎలా కనిపిస్తుందో చెప్తాను నేను. అంచేత ఆ భావాన్ని మీరు కాస్త జాగ్రత్తగా సకల దేవతా స్వరూపముగా మీకు నచ్చిన దేవతా మంత్రాన్ని కానీ లలితా సహస్రనామంలో మంత్రాన్ని కానీ నిరంతరం చేసుకుంటూ ఉండండి. నిరంతరం నిరంతరం అంటే అర్థమైంది కదా, మీరు మెలకువగా ఉన్నారు, ఖాళీగా ఉన్నారు, చేసుకుంటూ ఉండండి. ఇతర ఆలోచనలు అవి రావటం బదులు అది మీకు చాలా చాలా మేలు కలగజేస్తుంది. కొంచెం మార్చుకోవాలి మీ జీవితాన్ని. మరి పక్క వాళ్ళు ఏమనుకుంటారు? పక్క వాళ్ళ మీకు జీవితాన్ని శాసించేది. మీకు కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా మిమ్మల్ని ఆదుకునేది సాయియే తప్ప ఇంకా ప్రపంచంలో ఎవడూ లేడు. ఎంత దగ్గర బంధువులైనా అది గుర్తుంచుకోండి. ఆయన్ని వదిలేసి పక్కవాడు ఏదో అనుకుంటాడో ఇది ఏదో అనుకుంటే అసలు మీ ఆలోచన స్థితిని ఏమనుకోవాలో అర్థం చేసుకోండి. నాకు కథ గుర్తొస్తూ ఉంటుంది. ఒక బ్రాహ్మణుడు యజ్ఞం చేయటానికి ఒక చాలా పుష్టిగా ఉన్నటువంటి మేకపిల్లని కొనుక్కుని వెళ్తున్నాడు. నలుగురు చూశారు మేకపిల్లని కొట్టేద్దాం అనుకున్నారు. కానీ వాడు స్టర్డీగా ఉన్నాడనమాట, ఆరు అడుగులు ఎత్తుతో బలంగా ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు. వీళ్ళేమో కొట్టి లాక్కోలేరు. ఇంకా వీళ్ళు ప్లాన్ వేశారు. వీళ్ళు ఏం చేశారంటే వాడు వెళ్ళే దారిలో నాలుగు రోడ్ల కూడలు ఉన్న చోట నలుగురు నుంచున్నారు. మొదటి వాడు ఏం చెప్పాడు, అదేంటండి మీరు బ్రాహ్మణులు కుక్కని తీసుకెళ్తున్నారా? ఏ కుక్కంటావా సంతా నిన్ను? ఏమోనండి కుక్కే అది, హా అన్నాడు. పరిపెట్టాడు. రెండో కూడలలో రెండో స్నేహితుడు. వాడేమన్నాడు మళ్ళా? కథ తెలుసు కదా. చివరికి నాలుగోసారి అనేసరికల్లా ఈయనకి డౌట్ వచ్చింది, ఇది మేకపిల్ల కాదేమో, కుక్కేనేమో అని. ఏం చేశాడు, పక్కకు పోయి సాయిని వదలొద్దు, మీరు ఇలాగే వదులుతున్నారు, బంధువులు ఎవరో ఇంటికి వచ్చారో మీరు సాయి పారాయణ చేస్తుంటే ఆపేస్తారు. వాడిని కూడా కూర్చోబెట్టండి సాయి పారాయణకి, వాడి జీవితం మారిపోతుంది. సాయి టెంపుల్కి రాబోతున్నారు, మీరు ఎవరో వచ్చారు, ఇవాళ వద్దునండి, ఎక్కడికి వెళ్తున్నారు కదా, ఎందుకులేండి అంటే సాయి టెంపుల్కి వెళ్తే పాపం వాడు ఏమంటాడో మిమ్మల్ని వికరిస్తాడేమో. కానీ మీరు సినిమాకి వెళ్తూ ఉంటే
సినిమాకి వెళ్తాం ఆపేస్తారు, లేకపోతే వాడిని కూడా సినిమాకి రమ్మంటారా? ఏం చేస్తాం సాధారణ? మరి మీరు సాయి టెంపుల్కి వెళ్తూ ఉంటే ఎవరైనా వస్తే రమ్మను, లేకపోతే వాడికి తాళించే వచ్చి నమ్మకం ఉంటే తాళించే వచ్చి నువ్వు ఇంట్లో కూర్చో బాబు నేను సాయి టెంపుల్కి వెళ్ళొస్తాను అనే దమ్ము మీకు ఉంటేనే మీరు సాయి భక్తులు. మీరు వాణ్ణి మార్చాలి తప్ప వాణ్ణి చూసి మీరు మారిపోతే మీరేం భక్తులు? కొంచెం ఆ భావన అర్థం చేసుకోండి, ఆ తీవ్రత అర్థం చేసుకోండి. రెగ్యులారిటీ నేను చెప్పాను, ఒకరోజు రెండు రోజులు నా డౌట్, ఒకరోజు రెండు రోజుల్లో కాదు, ఆ మెట్లు అలా ఎక్కగానే వేడిపోతుంది. ఇప్పుడే వద్దునే మాస్టర్, ఏంటో వీ హ్యావ్ గాట్ ఎ లాట్ ఆఫ్ టైం. లేదమ్మా, నీకు టైం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు టైం లేదు. ఈ సంవత్సరం లోపల ఈ విషయాన్ని సంపూర్ణ మానవ జాతికి అందజేయాలి అనేటటువంటి ఒక విశేషమైనటువంటి దీక్ష నేను తీసుకుని ఉన్నాను. ఆ దీక్షలో మీరు కూడా పాలు పంచుకోండి. ఇది చాలా అద్భుతమైనటువంటి అవకాశము. అది నేను చెప్తున్నటువంటిది. మీ వయస్సుతో సంబంధం లేదు, దేంతోనే సంబంధం లేదు. ఈ చైతానికి వయస్సుతో సంబంధం ఏంది? కేవలం దేంతో సంబంధం ఉంది? భావం ఉండాలి, చెయ్యాలనేటటువంటి భావన ఉండాలి. ఇది రెండోది. దేని గురించి ఇదంతా చెప్తున్నాను నేను, నామజపము చేస్తున్నప్పుడు మీరు మొహమాట పడకండి, మాల పట్టుకుని చేసుకోండి. చేతిలో ఒక మాల ఉంచుకోండి, తప్పే ఉంది. అందుకే దత్తాత్రేయుడి చేతిలో, బ్రహ్మ యొక్క చేతిలో, సరస్వతీదేవి యొక్క చేతిలో మాల ఉంటుంది. మన దేవతల చేతిలో మాల ఉంటే, మన హీరో గారు క్రాప్ మార్చుకుంటే, ఆయన ఫాలోవర్స్ అందరూ క్రాప్ మార్చేసుకుంటుంది, ముఖ్యంగా నాగార్జున ఫాలోవర్స్. ఈ మధ్య వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? తప్పు అంటేనే, మీకు ఎవరి మీద అభిమానం ఉందో వాళ్ళని అనుకరించడం చాలా సహజము. నీ దేవతల చేతిలో మాల ఉండి నువ్వు మాల పట్టుకోలేకపోతే నీకు నీ దేవతల మీద ప్రేమ లేదు, అభిమానం లేదు, ఏమి లేదు, నువ్వు సిగ్గుపడుతున్నావు నీ దేవతలకి. అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి, సిగ్గుపడద్దు. మాల చేతిలో పట్టుకోండి. ఏంటిట మెల్లిమెల్లిగా మనుషులకు అలవాటు అయిపోతుంది. మాల లేకపోతే ఇంక అడుగుతారు, ఏమ్మా ఇవాళ మాల లేదేంటి, రోజు మాల ఉంటుంది. ఆ స్థితి తెచ్చుకోండి. ఎందుకు ఇది అన్నాను, మీరు ఏ మంత్రాన్ని మీరు నిర్ణయించుకున్నారో రాత్రి పొగలు ఆ మంత్రాన్ని యొక్క నిరంతర జపము, అది అలవాటు చేసుకోండి. అద్భుతమైనటువంటి సాధన. సాయి చేసేవాడు అల్లా మాలిక్, నిరంతరం ఆయన మనస్సులో అదే మంత్రం. పైకి అన్నప్పుడు మీకు వినిపించేది, అనకపోయినా ఆయన మనస్సులో ఏముంది ఎప్పుడు? అల్లా మాలిక్, ఆయన మంత్రం అది. మనం మీకు నచ్చిన మంత్రాన్ని ఎన్నుకోండి, మాలు చేసుకోండి, మంత్రజపం చేసుకోండి. మొదటిది అర్థమైంది కదా, రూపము, రూపముతో పాటు ఆ లలితమైన భావన. రెండవది మంత్రజపము. మూడవది యంత్రము, శ్రీయంత్రము. ఆ శ్రీయంత్రం యొక్క ఉపాసన నేను మీకు ముందు చెప్పాను, మీకు అర్థమైంది కదా. మొట్టమొదట ఆ మహాకాళ చక్రవర్తి యంత్రమే తీసుకోండి. ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ శ్రీయంత్రము వీటికి ఎంతకీ ఒక గురువు కావాలి. ఇప్పుడు అంత గొప్ప గురువులు లేరు, నేను ఎక్కడా ఎవరిని చూడలేదు. ఈయనున్నాడు, డౌటే లేదు. ఆయన ఉపాసనే మనం చేస్తున్నాం కనుక ఆయన రక్షణ ఎలాగో ఉన్నది. కేవలం మీరేం చేసుకోవాలి అంటే, ఆ అనాహత చక్రాన్ని అంటే మనం మన్నించుకొని మన హృదయాన్ని ఆయనకు అర్పించాలి. ఆ అర్పించటానికి ఆ అష్టదళ పద్మము, మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? ఆ ద్వాదశ దళ, షోడశ దళ పద్మము మధ్యలో ముందు ఆ ద్వాదశ దళ పద్మాన్ని గురుపాదుకాస్తవంతో పూజించి దాని తర్వాత ఖడ్గమాలా స్తోత్రాన్ని చదువుకుంటూ ఆ చక్రాన్ని దర్శించండి, అంతే చాలు. అంతకంటే ఎక్కువ ఏం చేయక్కర్లేదు. ఖడ్గమాలా స్తోత్రం చదవడానికి ఎంత టైం పడుతుంది మీకు? 3 నిమిషాలు 4 నిమిషాలు. శ్రీచక్ర పూజ అయిపోతుంది, ఆర్తి చేయండి, ఎంతో కొంత నైవేద్యం పెట్టండి, ఎంతో కొంత మీ ఇష్టం ఏదైనా. ఇది మీరు చేసుకుంటూ, దీన్ని సామూహికంగా మీరు చేసుకుంటూ ఉంటే, మేము ఇంతమంది ఉన్నామా, ఎంతమంది అని నేను వెళ్ళే, ఎంతమంది అని అడగటంలే, ఇంతమందిని అన్నాం. మంది అంటే సంస్కృతంలో ఏంటంటే ఏకవచనం, ద్వివచనం, దాని తర్వాత బహువచనమే. అంటే ముగ్గురు ఉంటే బహువచనమే, ఇంత మందిమే ఉన్నాము అంటే కనీసం ఎంతమంది ఉండాలి? కానీ నా కోరిక, మనము కనుక నిజంగా సాయి తత్వాన్ని ప్రపంచానికి అందజేయాలి అనుకుంటే ఇక్కడ మీరు 300 మంది సాధకులు తయారు కండి. మేము అలా చేయగలం మాస్టారు, నువ్వేంటి చేసేది? మనం చేయగలమా? ఎవరు చేస్తారు? కానీ వినకపోతే ఆయన ఏం చేయలేడు, అది గుర్తుంచుకోండి. ఆచరిస్తే ఆయన ఏమైనా చేయగలడు, కానీ ఆచరించకుండా నువ్వు చాలా గొప్పవాడు సాయి, కానీ కానీ అంటాడు ఆయన కూడా. ఆయన మాత్రం కానీ అల్లేడా ఏంటి? మీరేనా ఏంటి గొప్ప? అర్థమైంది కదా ఇంత ఈ భావంతో. ఇంకొక విషయం మీరు గుర్తుంచుకోండి, దీక్షల గురించి చెప్పాను నేను. ఇది మొదటి దీక్ష. ఇప్పుడు నేను చెప్పింది మొదటి దీక్ష శ్రీచక్రానికి. దాంట్లో 16 గంటల దీక్షలు ఉన్నాయి. 16 గంటలు అంటే 16 x 2 = 32 దీక్షలు ఉంటాయి. అందులో 16 కృష్ణపరమైనటువంటివి, 16 లలితాపరమైనటువంటివి, మొత్తం కలిపి 32 దీక్షలు. ఈ 32 దీక్షలలో మీరు కొంచెం సిన్సియర్గా ఇవాళ నుంచి మీరు సాధన మొదలెట్టేసి ఉంటే, ఫిబ్రవరి 2 వరకు కనుక మీరు ఈ దీక్షను కొనసాగించగలిగితే, ఫిబ్రవరి 2 మీరు ఆ గాయత్రి 24 కోట్ల మంత్ర జపము పూర్ణాహుతి యొక్క సహస్రకుండి యజ్ఞానికి రాగలిగితే, అక్కడ మీరు కాస్త ఓపిక పట్టగలగాలి. ఎందుకంటే యజ్ఞానంతరము నేను మిమ్మల్ని కలుసుకుని మీకు వ్యక్తిగతంగా ఏ దీక్ష ఉచితమైందో ఆ దీక్ష నేను చెప్తాను. నేను ఎందుకంటే యజ్ఞంలో పాల్పంచుకోవాలి మీరు. ఎందుకంటే గాయత్రి మంత్రశక్తి యొక్క తరంగాలు లేకుండా దీక్ష పనికిరాదు. యజ్ఞంలో పాల్పంచుకోండి. యజ్ఞంలో పాల్పంచుకున్న తర్వాత ఆహారం తీసుకోవటానికి వీలు లేదు. మరి మీరు ఎంతమంది వస్తారో, ఎంతమందికి ఏ విధమైనటువంటి దీక్ష ఉంటుందో, ఎంతమంది వచ్చినా ఐఎమ్ రెడీ. నా కోసం కాదు, చెప్పాను కదా, ఆయన యొక్క ఆజ్ఞ కోసం. దీనికి మనసులో ఉంచుకుని ఇంకా నేను చెప్పేది ఏమీ లేదు. ఇంకా ఇంగ్లీష్లో ఏమంటారు అంటే, ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ బంతి. ఇంకా అది అలా పంచి కొట్టి నా వైపు వేస్తారో, లేకపోతే అలా కొంచెం పెట్టి అవుట్కి వెళ్తుందో, ఏమవుతుందో అంతా మీ ఇష్టము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్స్యః అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణ సంతు పౌత్రిణ నిర్ధనా సధనా సంతు జీవంతు శరదాంశతం. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మృతం గమయ స్వార్థం మా పరపార్థం గమయ అవ్యవస్థాం మా సువ్యవస్థాం గమయ. ఓం శాంతి 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 శాంతి. జై గురుదేవ్. మీతో మాట్లాడాలనుకుంటున్నాను.